అందరూ చెప్పండి, సుముఖశ్చ ఏకదంతశ్చ కపిలః గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః థోమకేతుః గణాధ్యక్షః పాలచంద్రో గజాననః వక్రతుండః సూర్పకర్ణః హేరంబః స్కందపూర్వజః. షోడచైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నః తస్య న జాయతే. ఇది గణేశ పురాణంలో వేదవ్యాసుల వారి చేత రచించబడిన 16 నామాల ఒక సంపుటి. విఘ్నేశ్వరుడికి చాలా నామాలు ఉన్నాయి, 8 శతనామములు, సహస్రనామాలు, అనేక నామాలు విఘ్నేశ్వరుడికి ఉన్నట్టుగా మన పురాణాలు చెబుతున్నాయి. అందులో ఉత్తర అంటే ఎక్కువ, అష్ట ఉత్తర అనగా 8 ఎక్కువగా శతనామములు 100 నామములు, 100 కంటే 1 8 ఎక్కువ అంటే 108 నామాలు అన్నమాట. 108 నామాలు పురాణాల్లోనే చెప్పారు. సహస్రనామాలు వేదవ్యాస మహర్షి మనకి పురాణాల్లో అందించాడు. ఇది కాక అనంత నామాలు కూడా ఉన్నాయి ఆయనకి. ఈ నామాలలో ఇందాక ప్రారంభంలో చెప్పిన 16 నామాలకి విశిష్టత ఉన్నది. వాటికి షోడశ నామములు అని పేరు. ఈ నామాలు ఎందుకు పఠించాలి, వీటిని ఎందుకు జపించాలి? ఈ 16 నామాలని జపిస్తే ఏదైనా విద్యను ఆరంభిస్తే అందులో విజయం లభిస్తుంది. విద్యారంభే, విద్యారంభమునందు. సాధారణంగా పూర్వకాలంలో అక్షరాభ్యాసం ఒక కార్యక్రమం ఉండేది. 3 ఏళ్ళు నిండిన తర్వాత కానీ, 5 ఏళ్ళు నిండిన తర్వాత కానీ, 7 ఏళ్ళు నిండిన తర్వాత కానీ, లేక 7 నడుస్తున్నప్పుడు కానీ పిల్లల్ని గురువుల దగ్గరికి తీసుకొచ్చేవారు. ఈ పిల్లలకి భక్తి శ్రద్ధ అలవడ్డం కోసం ముందు విఘ్నేశ్వర పూజ ఆ పిల్లల చేత చేయించేవారు. గురువు బియ్యంలో ఓం నమశివాయ సిద్ధన్నమః అని రాయించేవాడు. ముందు బియ్యంలో రాయించాలి, తదనంతరం ఆ రోజుల్లో పలకలు కానీ కణికిలు కానీ లేక ఇంటి దగ్గర ఇసుకలో కూడా రాయించేవారు. ఏం రాయించేవారు? ఓం నమశివాయ సిద్ధన్నమః అనే మంత్రాన్ని పిల్లల చేత రాయించేవారు. తద్వారా పిల్లవాడికి అక్షరాభ్యాసం అయ్యింది అని మురిసిపోయేవారు. ఈ అక్షరాభ్యాస కార్యక్రమం సక్రమంగా సాగితే పిల్లలు విద్యావంతులవుతారు, బుద్ధిమంతులవుతారు. కానీ అక్షరాభ్యాసం మొదలుపెట్టినా కొంతమందికి ఆ కార్యక్రమం నడవదు. ఎంత గింజుకున్నా కొంతమందికి సక్రమంగా అక్షరాభ్యాసం జరగదు. జరిగిన తర్వాత కూడా వాడి విద్యాభ్యాసం సాగదు. కారణం, విఘ్నేశ్వరుని అనుగ్రహం లేకపోవడం. అందుకని ముందేం చేయాలన్నమాట, వినాయకుణ్ణి పూజించాక, అది కూడా షోడశోపచారాలతో శ్రద్ధతో పూజించిన తర్వాత అప్పుడు అక్షరాభ్యాస కార్యక్రమం చేయించాలి. విద్యారంభే అనగా విద్యను ఆరంభించేటప్పుడు విఘ్నేశ్వరుడి ఈ 16 నామములు మీరు చదవండి లేక వినండి, తలుచుకోండి. మానసికంగా తలుచుకున్నా పర్వాలేదు. ఈ నామములను తలుచుకున్న తర్వాత మీరు అక్షరాభ్యాసం చేసినట్టయితే పిల్లలకి లాభం జరుగుతుంది, వాళ్ళకి చదువు వస్తుంది. కాబట్టి విద్యారంభ కాలంలో ఈ నామాలను చదువుకోండి. వివాహేచ పెళ్ళిళ్ళలో కూడా అంతే. పెళ్ళి అంటే మాట్లాడండి బాబు, పెళ్ళి కుదరడం ఒక ఎత్తు, ఆ కుదిరిన తర్వాత జరిగేదాకా చివరిదాకా నమ్మకం లేదు. అరే పీటల మీద పెళ్ళిళ్ళు కూడా అయిపోతున్నాయి మధ్యన. మరి 5 నిమిషాల్లో తాడి కడతారనగా ఏదో ఒక ఆటంకం వస్తుంది, పెళ్ళి ఆగిపోతుంది. అందున కొన్ని కార్యక్రమాలు చకచకా సాగుతాయి, కొన్ని ఎందుకు ఆలస్యం అవుతాయి. పెళ్ళి కుదుర్చుకున్న తర్వాత 2 ఏళ్ళైనా ఈ పెళ్ళి అవ్వకపోతే మగవాడి మాట ఎలా ఉన్నా ఆడవాళ్ళకి ఎక్కువ బాధ కలుగుతుంది. ఏమో వీడు నిజంగా తాళి కడతాడా లేదా, ఈ కుదుర్చుకున్న పెళ్ళి పెళ్ళి అవుతుందా పెటాకులు అవుతుందా. దీనితోటి పక్కన అమలక్కలు ఉంటారుగా, 2 ఏళ్ళు అయ్యింది, 1 ఏడాది అయ్యింది, ఇంకా పెళ్ళి అవ్వటం లేదేంటి,
మీ అత్తవారు ఏమైనా అంటున్నారా, కట్నాల కోసం ఏడిపిస్తున్నారా అంటే దాంతో ఈ పిల్లకి బాధ కలగచ్చు. ఈ బాధ ఎటు పరిణమిస్తుందో తెలియదు. అదృష్టం బాగుంటే పర్వాలేదు, కొంతమంది తట్టుకుంటారు, కొంతమంది పెళ్లి కాకపోతే అఘాయిత్యాలకు కూడా పూనుకుంటారు. వీటిని విఘ్నములు అంటారు. అందుకని ఈ విఘ్నములు రాకుండా తాంబూలములు పుచ్చుకునేటప్పుడు, పెళ్ళి కుదుర్చుకుంటున్నప్పుడు, లేదా పెళ్లి పీటల మీద ఏదో ఒక సమయంలో విఘ్నేశ్వరుణ్ణి పూజించాలి. అసలు ప్రారంభంలోనే విఘ్నేశ్వరుణ్ణి పూజించి విఘ్నేశ్వరుడి ఈ 16 నామములు తలుచుకొని అప్పుడు పెళ్లి కుదుర్చుకుంటే ఏ ఆటంకం రాదు, పెళ్లికి ఇబ్బంది రాదు. పెళ్లికి ముందు అమ్మాయి ఏ విషమో తాగి నానా గందరగోళం పడవలసిన దుస్థితి రాదు. అందుకని పూర్వకాలంలో ఏం చేశారన్నమాట, వివాహ కాలమునందు కూడా ఈ నామములు చదవండి అన్నారు. అక్కడికి విద్యారంభానికి చెప్పారు, వివాహానికి చెప్పారు. మూడవది సంగ్రామే. అసలు జీవితమే ఒక పెద్ద యుద్ధం. నేను ఎప్పుడో పద్యం రాశాను, మన మనస్సుల యందు అనవరతంబును బహుఘర్షణ చలంగు భారతంబు. భారత యుద్ధం మన మనస్సులోనే ఉన్నది. నిత్యం మనిషి మనస్సులో ఏదో ఒక యుద్ధం చెలరేగుతూనే ఉంటుంది. అన్నీ సుఖంగానే ఉంటాయా, అయినా ఏదో జరుగుతుందేమోననే బెంగ కొందరికి ఉంటుందట. కొంతమంది జీవితం నిజంగానే వడ్డించిన విస్తరి. భర్త మంచివాడు, భార్య మంచిది, మంచి జీతం వస్తుంది, రిటైర్ అయ్యాక పింఛను వస్తుంది, అయినా సరే కారణం ఏమిటో తెలియదు, మా జీవితం ఎలా సాగుతుందోనని మాకు బెంగగా ఉంది అంది ఒక ఆవిడ. ఏమిటి నీకు బెంగ, మా ఆయన నల్లగా ఉన్నాడు. మరి నువ్వు నల్లగానే ఉన్నావుగా, భార్యాభర్తలు ఇద్దరూ దొందు దొందునే ఉన్నారు, అయినా మా ఆయన నల్లగా ఉన్నాడండి, దానివల్ల నాకు విసుగ్గా ఉందండి, ఆయన మంచివాడా కాదా అని అడిగాను. ఇది యథార్థంగా జరిగిన విషయం. ఒక ఆవిడ వచ్చింది, వాళ్ళ ఆయన రిటైర్మెంట్ స్థితికి వచ్చాడు, ఆవిడ జీవితం సుఖంగానే సాగుతోంది. ఒకరోజున ఉదయం పూట వచ్చి, గురువుగారు నాకు బెంగగా ఉంది అంది. ఏమిటి బెంగ అన్నాను. మెల్లిగా అడగాలి కదా మరి, అంటే అప్పుడంటే కొంచెం అవకాశం ఉందిలేండి, ఇప్పుడంటే అసలు నాకు ఇప్పుడు యమధర్మరాజు గారు నా దగ్గరికి వచ్చిన వెళ్ళిరావు తర్వాత చూద్దాం అనవలసి వస్తుంది, కానీ హడావిడి ఎక్కువైపోయింది, కానీ అప్పుడు కొంచెం అవకాశం ఉన్నప్పుడు, కొంచెం సమయం ఉన్నప్పుడు ఏమిటి నీ బాధ అని అడిగాను. ముందుగా మీ ఆయనకు ఉద్యోగం మంచిదేనా, బ్రహ్మాండమైన ఉద్యోగం అండి, ఆయనకి జీతము కింద గీతము కూడా వస్తుందండి అంది. జీతం ఆ రోజుల్లో 25,000 అయితే గీతం 75,000 వచ్చేదిట నెలకు 100,000. మరి ఇంకేమిటి మీ ఆయన ఏమైనా తాగుబోతా, కబ్బె పెబ్బే లేదండి, ఏదో అప్పుడప్పుడు ఆదివారం సోమవారం తప్ప ఎల్లవేళలా తాగాడండి, దానివల్ల నాకేం పెద్ద ఇబ్బంది లేదండి. పోనీ ఇళ్ళు కట్టాడా లేదా, బ్రహ్మాండం అండి, మూడిళ్ళు కట్టాడ, ఆ మూడిళ్ళు నీకే ఇచ్చాడు కదా అన్నాను. మళ్ళీ నాకు అనుమానం వచ్చింది, మూడిళ్ళు కట్టాక ఏం సమస్య వచ్చింది ఆవిడకని, అంటే మూడిళ్ళు నా పేరు మీదే పెట్టాడండి. పోనీ ఎప్పుడైనా కొడతాడా, అస్సలు కొట్టాడండి, నేనే ఎప్పుడైనా కాస్త అప్పడాల కరతో కొంచెం ఇచ్చుకుంటాను, కానీ ఆయన ఎప్పుడు నన్ను ఇచ్చుకోడండి. మరి ఇంకేమిటి బెంగ, ఆయన నల్లగా ఉన్నాడండి అది. నీ ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా, చూసుకున్నానండి. మరి నీ ముఖానికి ఆయన ముఖానికి పెద్ద ఇబ్బంది ఉంది, ఇద్దరు సమానంగానే ఉన్నారు కదా, మ్యాచింగే కదా అన్న. అదే సమస్య అండి, నేను నల్లగా ఉన్నా నా ముగ్గుడు తెల్లగా ఉండాలని కోరిక అండి, పైగా కర్మగాలి నీలా ఉండాలండి అది. కొంప ఉంచేసావు పక్కన ఆవిడ లేదు, ఉంటుంటే కొంప ఒలిగేది అనుకుని. ఈ వయస్సులో రిటైర్మెంట్ అవుతున్నప్పుడు భర్త గారేమో ఇంకా నల్లగా ఉన్నాడు, లేకపోతే ఏదో కాస్త పొట్టొచ్చింది అనుకోవడం ఏమన్నా రవ్వంతందులో ధర్మం ఉంటుందో ఒకసారి ఆలోచించండి. కొన్ని కొన్ని సందర్భాలు మేము ఇలా చెబితే కానీ అవతలవాడికి అర్థం కాదు. అన్నీ బాగున్నాయట, ఏ సమస్య లేదుట, కేవలం భర్త కొంచెం నల్లగా ఉన్నందుకు నాకు చికాకుగా ఉన్నది. ఇదే నా మనస్సులో నిరంతరం సాగుతున్న యుద్ధం సంఘర్షణ అన్నది. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయనకేమిటి బెంగ, నేను 90 ఏళ్ళు వచ్చిన తర్వాత పెరాలసిస్ వచ్చి పడిపోతే అప్పుడు నాకు ఎవరైనా సేవ చేస్తారా లేదా, ఇది బెంగట. 90 ఏళ్ళు వచ్చేదాకా బ్రతకడం ఒక అదృష్టం, అప్పుడు ఏం జరుగుతుందో, నందో రాజా భవిష్యతి, భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరు. అప్పటిదాకా నువ్వు బతకచ్చు లేదా వెళ్ళిపోవచ్చు, పెరాలసిస్ వచ్చే చచ్చిపోతావు, నీకెందుకు బెంగ, అవునా. కాబట్టి ఇదో పిచ్చి బెంగ, ఈ పిచ్చి బెంగతో నాకు నిద్ర పట్టట్లేదండి, ఇదొక సంఘర్షణ అంటే అన్నాడు ఒక ఆయన. మరి కొంతమందికి మా గురువుగారు నన్ను అప్పుడెప్పుడో ప్రేమగా చూసినట్టే యావత్ జీవితం చూస్తారా లేదా, ఇవాళ గురువుగారు నన్ను దగ్గరికి తీసుకున్నారు, సత్యనారాయణ గారు లాంటి వాళ్ళకి బెంగ ఉండదు అనుకోండి, ఏదో కొంతమందికి లోపల బెంగ నాయన అని దగ్గరికి తీశారు, చివరిదాకా నాయన అంటారా లేదా అని అదొక బెంగ. కొంతమందికి జీర్ణశక్తి పనికిరాదేమో అన్నాడు బెంగ. మొత్తం మీద బెంగలేనివాడు ఎవడైనా ఉన్నాడా? ఏదో మీలాంటి పుణ్యాత్ములు ఉంటే ఉండొచ్చు, కానీ ఎక్కువ మందికి లోపల ఏదో ఒక యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఈ మహాసంఘర్షణయే భారతం. ఈ సంఘర్షణ నుంచి బయటపడి జీవితంలో సుఖంగా బ్రతకాలి అంటే ఏం చెయ్యాలి? ఈ 16 నామాలు తలుచుకోవాలి. తలుచుకుంటే ఇక ఏ సంగ్రామము ఉండదు. ఒకవేళ సంగ్రామం వస్తే ఆ సంగ్రామంలో మనదే గెలుపోతుంది. అందుకని సంగ్రామే, యుద్ధము ఎప్పుడొచ్చినా సరే ఈ నామములు తలుచుకున్నారు. పూర్వం మహారాజులు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఈ నామములు జపించి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఎప్పుడు అపజయము లేదు. కోర్టు కేసులకు వెళ్ళడం ఉందనుకోండి, అది కూడా సంగ్రామమే. కోర్టు మెట్లెక్కేవాళ్ళు కూడా ఈ 16 నామాలు తలుచుకుని వెళ్ళండి, ఆ తర్వాత మీదే విజయం అవుతుంది. అంటే నేను చెప్పేది మంచి విషయాలలో, పాపిష్టి విషయాల్లో కాదు. హత్య చేసి వచ్చి నేను అందులోంచి బయటపడాలి అనుకుని నామాలు చేస్తే అప్పుడు భగవంతుడు అనుగ్రహించడు మిమ్మల్ని, నువ్వు మహాపాపం చేసావు కనుక పాపానికి ఎంతో కొంత శిక్ష అనుభవించు అంటాడు. మన వైపు కొంత న్యాయం ఉండి ఇతరుల వల్ల అన్యాయం జరుగుతున్నప్పుడు ఆ సంగ్రామంలో విజయం లభించాలనుకుంటే ఈ 16 నామాలు జపించు. ఇక్కడికి ఏమేమి చెప్పాం? విద్యారంభము, వివాహము, సంగ్రామము, ఇంతేనా? ఇంకేమైనా ఉన్నాయా? సర్వకార్యేషు, ఆ పని ఈ పని అనే తేడా లేకుండా నువ్వు ఏ పని మొదలుపెట్టినా ఆ పనిలో విజయం లభించాలంటే ఈ 16 నామాలు చదువుకో. అప్పుడు ఈ నామాలు చదివితే ఏమవుతుంది? విఘ్న తస్య నజాయతే. ఈ నామములు చదువుకున్న వానికి విఘ్న విఘ్నము నజాయతే, అసలు పుట్టదు, కలగదు, విఘ్నం రాదు అక్కడ. అందుకని ఏం చేయాలన్నమాట, ఈ నామములు భక్తి శ్రద్ధలతో పూర్వకాలంలో జపించేవారు. ఒకప్పుడు ఈ నామములు నైమిషారణ్యంలో సూత మహర్షి సౌనకాదులకు వినిపించాడు.